ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతము దశమ స్కందము అది వాసుదేవా భవన్నూనం భక్త్యా పరమయా హరిం జగతామీశ్వరం ప్రాచ్ఛః సయ్యాధ్వం పుత్రతాం గతః ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన శలకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలి శ్రీమతి భక్తివేదాంత స్వామి నితనామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభై వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలో ఈ యొక్క మునులు ఈ వాసుదేవునికి, కృష్ణుడు యొక్క తండ్రి అయినటువంటి వాసుదేవునికి చెప్తున్నారన్నమాట, నువ్వు భగవంతునికి గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుడు నీకు పుత్రుడిగా పొందాడు అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా గమనించిన విషయము, ఈ వాసుదేవుడు కృష్ణుని యొక్క తండ్రి ఈ మునులు చెప్పినట్లు ఆయన గొప్ప భక్తుడు, పృష్ణీ సుతవులుగా ఉన్నారు వాళ్ళు, పృష్ణీ గర్భుడుగా భగవంతుడు జన్మించారు ఇంతకుముందు అవతారంలో. తర్వాత కశ్యప అతిథి వామనుడిగా జన్మించాడు. ఈ యొక్క జన్మలో వాసుదేవ దేవకులకి కృష్ణుడిగా ఆయన జన్మించాడనమాట. మూడు అవతారాల్లో ఆయన భగవంతుడు వాళ్ళకి పుత్రుడిగా జన్మించాడు. ఇక్కడ వాళ్ళు కీర్తిస్తున్నారు వాసుదేవుని, నువ్వు చాలా గొప్ప భక్తుడివి అని. భగవంతుడికి తండ్రి కావాలంటే అంత సులువు కాదనమాట. అదేవిధంగా భగవంతునితో ఎటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలన్నా కానీ అంత సులభమైనటువంటి అని కాదు. ఈ భగవద్గీతలో ప్రభుపాద గారు చెప్తున్నాడు, అర్జునుడు కృష్ణుడికి స్నేహితుడు, కృష్ణుడికి స్నేహితుడు కావాలంటే అంత సులువు కాదు. భగవంతునికి స్నేహితుడు కావాలంటే భగవంతుడు నిప్పుతో సమానం. నిప్పుతో ఎవరినా కానీ సాంగత్యం చేయాలంటే ఏం కావాలి? నిప్పే కావాలి. అగ్గి అవుతేనే అగ్గితో సాంగత్యం చేయగలదు. మామూలుగా సాధారణ వ్యక్తి పోతే ఏమవుతాడు? సాంగత్యం చేస్తే కాలిపోతాడు. ప్రభుపాద వారు ఆ ఉదాహరణ చాలా బాగా ఇస్తున్నాడు అనమాట. భగవంతుడు నిప్పుతో సమానం. ఆయనతో సాంగత్యం చేయాలంటే, ఆయన తన సన్నిహితంగా ఉండాలంటే నిప్పు కావాలి. అంత పవిత్రం కావాలి నిప్పుని. ఎందుకు ఆయన చెప్తున్నాడంటే, ఈ ఆ యొక్క నిప్పు అనేది అది చాలా పవిత్రమైనది అనమాట, దయించేస్తుంది అనమాట పాపాలంతా కూడా. కాబట్టి నిప్పుతో ఎవరన్నా కానీ సాంగత్యం చేయాలంటే అతను నిప్పు కావాలి. అగ్నితో సాంగత్యం చేస్తే అగ్ని కావాలి. అగ్ని కాకపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తి దహించకపోతాడు. కాబట్టి భగవంతునితో ఎవరన్నా కానీ ఖచ్చితమైనటువంటి సాంగత్యం, అంటే వాళ్ళు ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే ఐదు రకాలైన సంబంధాలు: శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. ఎవరంటే వాళ్ళు ఈ ఐదు రకాల సంబంధాల్లో ఎవరంటే వాళ్ళు నేరుగా భగవంతుని సంబంధం పెట్టుకోవడానికి లేదు. చాలా మంది అనుకుంటుంటారన్నమాట, నేను కృష్ణుడికి స్నేహితున్నాను లేదంటే తల్లిదండ్రులను చెప్పో రకరకాలుగా భావిస్తుంటారనమాట. అది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు అంత పవిత్రతను సాధించాలి. జీవేరే సరిపోయి కృష్ణేర నిత్యదాస్ చైతన్య మహాప్రభు చెప్పినట్లు మనం ఫస్ట్ మొదట ఏం చేయాలంటే భగవంతుని యొక్క సేవకుడిగా మనము భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి. ఈ హృదయం పవిత్రమైనప్పుడు ప్రతి ఒక్క జీవికి భగవంతునితో ఒక శాశ్వతమైనటువంటి సంబంధం ఉంటుంది. సంబంధం లేకుండా మనం కొత్తగా తెచ్చుకునేది లేదు. ప్రభుపాద వారు దానికి ఉదాహరణ ఏమిస్తారంటే, చిన్న బాలుడు జన్మిస్తాడు, అతనికి నడిచేటువంటి విధానాన్ని మనం ఇవ్వం, అతనికి బయట నుంచి ఎత్తిపి నడకని ఇవ్వం, అతనికి అతనిలోనే నడిచేటువంటి స్వభావం ఉంటుంది, దాన్ని మనం తెప్పించాలి. చిన్నపిల్లవాడికి నడిచేటువంటి స్వభావం అతని లోపల ఉంటుంది, దాన్ని మనం బయట తీసుకురావాలి. అంతేగాని మనం ప్రత్యేకంగా నడిచే స్వభావాన్ని అతనికి ఇవ్వము, ఆ పిల్లవానికి ఇవ్వం మన స్వభావాన్ని. ఆ స్వభావం అతనిలోనే ఉంది, నడిచేటువంటి స్వభావం అతనిలో ఉందన్నమాట. మనం చేసే పని ఏమంటే వారికి సహాయం చేస్తాం నడిచేదానికి. ఆ విధంగా ప్రతి ఒక్క జీవికి భగవంతునితో సేవ అనేటువంటి స్వభావం ఉంది. మనం కృష్ణ భక్తిని ఎవరికి ఇవ్వలేం. మనం కొన్నిసార్లు ఉండకుండా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంటాం. హరే కృష్ణ మంత్రాన్ని ఇస్తే ఆ హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుంది, కృష్ణ భక్తిని బయట తీసుకొస్తుంది అన్నమాట. ఎస్, కృష్ణ చైతన్యాన్ని ప్రతి ఒక్క జీవిలో ఉంది. అది మనం కీర్తన చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, భక్తులు కీర్తన చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడు కూడా నృత్యం చేస్తాడు, చప్పట్లు కొడతాడు అనమాట. అతను ఉంది, ఆ స్వభావం ఉంది. చిన్నపిల్లవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, జంతువులు కూడా. చైతన్య మహాప్రభు జారకాండ అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఆయన కీర్తన చేస్తూ ఉంటే జంతువులు కూడా నృత్యం చేస్తున్నాయి, వృక్షాలు కూడా నృత్యం చేస్తున్నాయి, అక్కడ పక్షులు, జలచరాలు అన్నీ కూడా నృత్యం చేస్తున్నాయి. వాటి ప్రతి ఒక్క జీవి ఆత్మ. అన్నమాచార్య కీర్తనలో ఉందన్నమాట. ఆయన చెప్తున్నాడు అనమాట, మనుషులు చెప్తున్నాడు, ఓ మూర్ఖులారా చూడండి వెనకాన నీలాంటి మనుషులంతా పశువులు అయిపోయినారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నీలాగా వాళ్ళు మనుషులుగా ఉన్నోళ్ళే, ఇప్పుడు పశువులుగా ఉన్నారు, వాళ్ళని చూడు నువ్వు అని చెప్తున్నాడు ఆయన. నీలాంటి మనుషులు ఎంతోమంది నరకోపంలో వాళ్ళు అల్లాడుతున్నారు చూడు అని చెప్తున్నాడు, చూపిస్తున్నాడు అనమాట. అంటే మనిషి యొక్క జన్మ వృధా చేసుకున్నప్పుడు చాలా మంది అడుగుతుంటారనమాట, ఎందుకు మీరు భక్తులైపోవాలని. వాళ్ళకి తెలియదు భగవంతుని యొక్క భక్తియుక్త సేవ. ఈ శ్లోకంలో చెప్తున్నారు, అల్టిమేట్ దేవర్షునా పుతునాం నాకింకరో నాయ మునీచరాజన్ సర్వాత్మనానం సరం శరణ్యం గతం ముకుంద పరిహత్య కృత్యం. భగవంతునికి చేసేటువంటి సేవ సర్వోత్కృష్టమైనది, ముకుందునికి చేసేటువంటి సేవ. ఇంతకుముందు మనం చర్చించినట్లు నిప్పుతో అందరూ ఉండలేరు, అదేవిధంగా భక్తియుక్త సేవలు అందరూ ఉండలేరు. కృష్ణుడితో ఉండడము, కృష్ణుడితో అర్జునుడు సంగతాన్ని కలిగి ఉన్నాడు కదా. ఎప్పుడు కృష్ణుడితోనే ఉన్నాడు కదా అర్జునుడు కదా, ఎప్పుడు ఆయనతో తింటున్నాడు, ఆయనతో తిరుగుతున్నాడు, ఆయన రథం మీదే ఉన్నాడు, వెరీ క్లోజ్గా ఉన్నాడు. వృందావనంలో గోపబాలుడంతా కూడా కృష్ణుడు ఎంతో పరమ సంగతాన్ని కలిగి ఉన్నారు, ఆయనతో ఆడుకుంటున్నారు, ఆయనతో భుజిస్తున్నాను చేస్తాం. దానికి మన ఇస్కార్ మందిరంలో ఉండడానికి వ్యత్యాసం లేదు. మనం అనుకుంటుంటాం ఎప్పుడు మన వృందావన నెలల్లో కృష్ణుడితో కలిసి ఉండాలని చెప్పి, ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం లేదు. ఇక్కడ భగవంతునితో కలిసి మనం నిద్రిస్తున్నాము, కలిసి భుజిస్తున్నాము, కలిసి జీవిస్తున్నాము, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. అంటే అందరూ కూడా ఆశ్రమంలో ఉండలేరు, సంకీర్తన ఉద్యమంలో అందరూ ఉండలేరు. ఎందుకంటే నిప్పే నిప్పుతో ఉండగలదు. ఎవరైతే పవిత్ర ఆత్మలు ఉంటారో వాళ్లే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండగలరు. అంత సులువు కాదు. భగవంతుని యొక్క మనుష్యానం సహస్రేశు, ఎన్నో లక్షల కోట్ల మందిలో ఎవరో ఒకరు ఈ భక్తియుక్త సేవను తీసుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవను అందరూ తీసుకోలేరు. తీసుకునే వాళ్ళు చాలా మహాత్ములు, వాళ్ళు చాలా మహాత్ములు అని చెప్పి శాస్త్రాలు కీర్తిస్తూ ఉన్నాయన్నమాట. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ఆచరిస్తూ ఉంటారో, పూర్తిగా శరణాగతి పొంది భగవంతునికి, వాళ్ళు చాలా పవిత్రులు, నిప్పుతో సమానం అన్నమాట. వాళ్ళు మన సులువుగా తీసుకోవడానికి లేదు, వాళ్ళు క్యాజువల్గా తీసుకోవడానికి లేదు. మనం ఇంతకుముందు చర్చించినట్లు ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, నిప్పు నిప్పుతోనే ఉండగలదు, వేరే పదార్థంతో ఉండలేరు. అట్లా కృష్ణ చైతన్యంలో ఉండాలంటే, కృష్ణుడితో ఉండాలంటే వాళ్ళు పవిత్రంగా ఉండాలి, కాబట్టి వాళ్ళే ఉండగలుగుతారని. పవిత్రంగా ఉండవల్లే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో వాళ్ళు నిమగ్నమవుతారన్నమాట. లేకపోతే అది వీలు కాదు. కృష్ణ చైతన్యాన్ని అందరూ ఆచరించలేరు, అందరికీ అది సులువు కాదన్నమాట. ఇక్కడ ఈ ఋషులంతా కూడా ఆయన కీర్తిస్తూ ఉన్నారు ఈ యొక్క వసుదేవుణ్ణి. ఆయన ఎందుకంటే ఆయన భగవంతునికి తండ్రిగా ఆయన స్థానాన్ని పొందారు కాబట్టి. ఈ యొక్క శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే, మానవుని యొక్క ముఖ్య కర్తవ్యం భగవంతునితో ఏదో ఒక సంబంధాన్ని, మన యొక్క పూర్వ యొక్క సంబంధాన్ని. చైతన్య మహాప్రభు ప్రకారము ప్రతి ఒక్క జీవి భగవంతుని యొక్క అంశం. అంటే ప్రతి ఒక్క జీవికి భగవంతునితో ఒక సంబంధం అనేది ఉంటుంది. ఐదు రకాల సంబంధాలు, ఏదో ఒక సంబంధం ఉంటుంది. చైతన్య మహాప్రభు శిష్టాశ్రమంలో చెప్తున్నాడు, ఏదో ఒక విధంగా సమ్మో రదర్ ఏదో ఒక విధంగా ఈ భౌతికమైనటువంటి భగసాగరంలో నేను బంధించబడినాను, నీ యొక్క పాద ధూళిగా నన్ను గ్రహించము అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏదో ఒక విధంగా ఈ జీవులు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చేసాయన్నమాట. భౌతిక ప్రపంచానికి అది ఏదో విధంగా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇక్కడ జన్మ తీసుకొని ఒక ఇప్పుడు అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళకంతా కూడా 50-60 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమంది 20 ఇయర్స్ ఉండొచ్చు, 30 ఇయర్స్ ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు జన్మ తీసుకున్నాం మనం 30 సంవత్సరాలు అనుకో వ్యక్తికి, 30 సంవత్సరాలకు ముందు ఎక్కడున్నాడు అతను? జన్మ తీసుకోక ముందు ఉన్నాడు. ఆత్మ అనేది ఉంది. ఆత్మ అనేది అది నాశనం అయ్యేది కాదనమాట. నత్వేవాహం జాతు నాశం, నత్వం నేమో జనాధిప, నచైవ భవిష్యామహ సర్వేమయ పతఃపరం. బౌద్ధులు కృష్ణ చెప్తున్నారు, ఈ ఆత్మ అనేది ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంటుంది, ఇంతకుముందు కూడా ఉండింది. మనం జీవులుగా ఉన్నాం, దేహాన్ని మనం ఇప్పుడు తీసుకున్నాం. శరీరాన్ని, ఈ శరీరాన్ని 30 సంవత్సరాలకు మునుపో, 20 సంవత్సరాలకు మునుపో, 50 సంవత్సరాలకు మునుపో మనం తీసుకున్నాం. అయితే అంతకుముందు కూడా ఈ ఆత్మ అనేది ఉంది, దానికి ఇంకో శరీరం ఉంటుందన్నమాట. ఆ విధంగా మన శరీరాలు మార్చుకుంటూ ఉన్నాం. పరా అపరా ఈ ప్రకృతి, ఇక్కడ దీన్ని వచ్చి పరా ప్రకృతి అంటారు. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. అపరా ప్రకృతి అంటే వైకుంఠం, స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం. అక్కడి నుంచి జీవి పతనమైనప్పుడు అపరా ప్రకృతి నుంచి, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి నుంచి, ఆధ్యాత్మిక ఆకాశం నుంచి ఏదో కారణంగా పతితమవుతుంది. పతితమయ్యే ముందు ఒక సంబంధం అనేది ఉంటుంది ఒక్కొక్క జీవికి. ప్రతి ఒక్క జీవికి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది భగవంతునితో. మళ్ళీ కొత్తగా ఇంతకుముందు మనం చర్చించినట్లు కొత్తగా మన సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సిన పని లేదు. చిన్నపిల్లవానికి అతనికి మనం ప్రత్యేకంగా నడకని ఇవ్వాల్సిన పని లేదు. అదేవిధంగా జీవికి మనం కృష్ణ చైతన్యాన్ని ప్రత్యేకంగా ఇవ్వాల్సిన పని, దాని లోపల నిగూఢంగా ఉన్నటువంటి దాన్ని మనం బయట తీసుకురావాలి. ప్రతి ఒక్క జీవికి ఏదో ఒక సంబంధం ఉంటుంది భగవంతునితో. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వాన నీళ్లు, వర్షపు నీళ్లు పైన పండించి పడినప్పుడు అవి చాలా ప్యూర్. చాతక పక్షి అంటారు దాన్ని. చాతక పక్షి ఏం చేస్తుందంటే అది మామూలుగా నీళ్ళు ఎక్కడెక్కడ తాగదు, వర్షం వచ్చేటప్పుడు వచ్చి పైనుంచి పడుతుంటే నీళ్ళు ఆకాశంలోనే తాగుతుంది అనమాట. కింద పడితే మళ్ళీ మళ్ళీ అవుతుంది అనేసి అది వర్షాన్నే, వర్షం వచ్చినప్పుడే నీళ్ళు తాగుతుంది, అది ఆకాశంలోనే వర్షంలోనే తాగుతుంది అనమాట, కింద పడకుండా. అంటే ప్యూర్ వాటర్ అనమాట. వర్షపు నీళ్లు చాలా పవిత్రంగా ఉంటాయి, ఎటువంటి మల్లెం అనేది ఉండదు. అదే వర్షపు నీళ్లు కింద పడినప్పుడు ఏమవుతుంది, భూమి మీద అవి బురదైపోతాయి. అయితే వర్షపు నీళ్లు పవిత్రమే, ఆ బురద సాంగత్యం వల్ల ఏమైంది, మట్టి సాంగత్యం వల్ల బురద అయిపోయినాయి. మళ్ళీ ఆ బురదను తీసేస్తే ఏమవుతుంది, ఆ బురద నీళ్ళలో కూడా మంచి నీళ్ళు ఉన్నాయి, దాన్ని తీసేయాలి, ఆ బురదని ఆ చెత్తని తీసేయాలి. అదేవిధంగా ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా ప్యూర్, భగవంతునితో ఒక సంబంధాన్ని కలిగి ఉంటుంది తప్పనిసరిగా. అది ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి వచ్చిందో ఈ గుణాల చేత, త్రిగుణాల చేత కంటామినేషన్ అయిపోయింది అనమాట, అది పూర్తిగా కలుషితం అయిపోయింది మూడు గుణాల చేత. ప్రకృతి స్థాని కర్షతి, ఈ మూడు గుణాల చేత అది కర్షతి, దుఃఖించబడుతూ ఉంది అనమాట. ప్రతి ఒక్క జీవి దుఃఖించబడుతుంది మూడు గుణాలు. ఆ గుణాల ప్రభావం వల్ల ఆ పవిత్రత అనేది కప్పబడిపోయింది, అది మూడు గుణాల చేత కప్పబడిపోయింది అనమాట. బురద నీళ్ళ చేత ఎట్లా ఈ వర్షం చేత బురద నీళ్లు కప్పబడిపోతాయి, బురద చేత వర్షపు నీళ్లు, ఆ విధంగా ఆత్మ ఏమైంది, మూడు గుణాల చేత కప్పబడిపోయింది. ఇప్పుడు చేయాల్సిందంతా ఏమంటే మనము ఆ మూడు గుణాల నుంచి ఆ నీటిని వాటర్, ఈ యొక్క వర్షపు నీటిని, బురద నీటిని క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ బురద సపరేట్ అయిపోతుంది, నీళ్లు సపరేట్ అయిపోతుంది, దాంట్లో మంచి నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క జీవిలో కూడా ఆ స్పిరిట్, ఆ పవిత్రమైనటువంటి కృష్ణ చైతన్యం అనేది ఉంది. శ్రవణాది చిత్తశుద్ధ కోర హృదయ. చైతన్య మహావు చెప్తున్నట్టు శ్రవణం చేస్తే ఏమవుతుందంటే భగవంతుని యొక్క లీలల్ని, భగవంతుని యొక్క నామాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చేయాల్సింది ఏమంటే భగవంతుని యొక్క లీలని శ్రవణం చేయాలి, భగవంతుని యొక్క నామాన్ని శ్రవణం చేయాలి. నిత్యం భాగవత సేవ అంటే అది, భగవంతుని యొక్క లీలలు. దానికి మనం ఏర్పాట్లు చేసుకోవాలి. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలని ఆకర్షించబడతాం, భగవంతుని వైపు ఆకర్షించబడతాం. దేన్ని వింటే మనం దాని వైపు ఆకర్షించబడతాం. అందుకే భక్తుల యొక్క సంగతిలో ఉండాలని చెప్పేది. ఎందుకంటే భగవంతుని యొక్క నామ గుణ రూప లీలని మనం వింటాం కాబట్టి ఆ హృదయము క్లీన్ అవుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ బురద వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పష్టమైనటువంటి కృష్ణ చైతన్యం అనేది మనం అదేం కొత్తగా మనకి ఇవ్వాల్సిన పనులు ఎవరు కానీ, నీకు దాస్యరసమో లేక నువ్వు శాంతరసమో నీకు వాత్సల రసమో ఏదో నువ్వు తెచ్చుకోవాల్సిన పనులు బయట నుంచి, అది ఒక సంబంధం అనేది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. అది ప్రతి ఒక్క ఆత్మకి ఒక ఎటర్నల్ రిలేషన్ ఉందన్నమాట. మనం ప్రీచింగ్ కూడా ప్రచారానికి వెళ్ళదు అదే భావంతో వెళ్తున్నాం మనం. ప్రతి ఒక్క జీవికి కృష్ణుడితో సంబంధం ఉంది, ఎటర్నల్ గా ఉంది, శాశ్వత సంబంధం ఉంది. మర్చిపోయినాడు అంతే, మర్చిపోయినాడు గుణాల చేత మర్చిపోయినాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రచారానికి వెళ్ళేప్పుడు భగవద్గీత వితరణకి ప్రతి ఒక్క జీవి కృష్ణుని యొక్క అంశమే, వాళ్ళు కృష్ణుడితో సంబంధం ఉంది, కృష్ణుడికి సేవ చేస్తా ఉన్నారు అందరూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి కూడా. కోరిక చేత ఇక్కడికి వచ్చేసారన్నమాట భౌతికమైనటువంటి. అది ఏదో విధంగా దానికి ప్రభుపాద వారు చెప్తారు. కొంతమంది అడుగుతారు అనమాట, ఎట్లొచ్చా నేను ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి నాకు తెలవాలి ఇప్పుడు అని చెప్పారు. కొంతమందికి ఆ సందేహం ఉంటుందన్నమాట. దానికి ప్రభుపాద ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు, ఒక పూరి గుడిసెలో ఉన్నాడు. అతను గుడిసెలో ఉన్నప్పుడు లోపల లాక్ చేసుకుని ఉన్నాడు, ఇంటికి అగ్గి పెట్టేసినారు ఎవరో, నిప్పు అంటుకుండేసింది. ఎవరు పెట్టారో తెలియదు, ఎట్లా అంటుకుండేసింది, ఎవరు పెట్టారో కూడా తెలియదు, ఎట్లా నిప్పు వచ్చిందో తెలియదు, ఇల్లు తగలబడిపోతా ఉంది. లోపల కూర్చొని అతను నిప్పు ఎట్లా పెట్టారు, ఏ వైపు పెట్టారు, ఏ వైపు మండుతూ ఉంది, ఏ వైపు నుంచి ఏ వైపుకి వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారనుకో, ఎవరు పెట్టారో తెలిస్తే, ఎట్లా పెట్టారో తెలిస్తే నేను బయట వస్తాను అంటే అది తెలివైన పైన. మొదట ఏం చేయాలి, బయట వచ్చేయాలి. ఆ నిప్పు ఎట్లా పెట్టారు, ఏ వైపు వస్తుంది, ఏ పక్క వస్తుంది ఆలోచించి లోపల కూర్చుంటే ఏమవుతుంది, కాలిపోతాడు. అదేవిధంగా నేను భౌతిక ప్రపంచానికి ఎట్టొచ్చాను అనుకున్నామనుకో మనం, ఆలోచిస్తూ కూర్చుంటే వీలు కాదు, ఇక్కడ కాలిపోతా ఉంది. భౌతిక ప్రపంచంలో జన్మమృతి జరావేది దుఃఖ దోషాన దర్శనం, రోజు దర్శనమే ఇది. రోజు మనం శ్రీ శ్రీ రాధాగోవింద దర్శనం చేసుకుంటున్నాము, కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి శ్రీ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు వచ్చేవాళ్ళు మాత్రం. బట్ నిత్యం జన్మలు దర్శించేదేమంటే దుఃఖ దోషాన దర్శనం, జన్మమృతి జరావేది దుఃఖ దోషాన దర్శనం. వీళ్ళు పాపం అక్కడి నుంచి వస్తే ఇక్కడికి భగవంతుని దర్శనం ఏర్పడుతుంది, ఆ రాకపోయినా దర్శిస్తారనమాట. నిత్యం దర్శనం, శాశ్వత దర్శనం, దుఃఖ దోషాన దర్శనం. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే మనం అక్కడ కూర్చునేసి ఎందుకు భక్తి చేయాలి, ఎందుకు ఇవంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఎట్లొచ్చావు, ఏ విధంగా నాకు ఏ సంబంధం ఉంది భగవంతునితో, అవంతా అవసరం లేదు. ఇప్పుడు ఏదో ఒక విధంగా పడిపోయినావు నువ్వు ఈ దుఃఖ సాగరంలో భౌతిక ప్రపంచంలో. కాబట్టి బయట వచ్చేదానికి ప్రయత్నం చేయ మొదట. ఈ భయంకరమైనటువంటి, దుర్భరమైనటువంటి ఈ భౌతికమైనటువంటి స్థితి నుంచి, దుర్భర స్థితి అంటే శరీరాన్ని పొందడమే దుర్భర స్థితి. చాలా మంది శరీరాన్ని చూసుకుని చాలా గర్వాన్ని పొందుతూ ఉంటారు. శరీరం అహం ఆకార, నేను ఈ శరీరాన్ని, నాకు అందమైన శరీరం ఉంది, నాకు దృఢమైనటువంటి శరీరం ఉంది, నాకు తెలివైనటువంటి శరీరం ఉంది అని చెప్పి నిజంగా దాన్ని పొందడమే దుఃఖమైన స్థితి. ఆత్మకి, ఆత్మ చాలా పవిత్రమైనది, సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద శాశ్వతమైనటువంటి, తర్వాత ఆనందమైనటువంటి, జ్ఞానమైనటువంటి స్వరూపం ఆత్మది. దానికి పంచభూత శరీరం రావడమే ఆత్మకి చాలా దుర్భరం. అది కూడా ఈ శరీరం ఏముంటుంది, ఒకసారి బాగుంటుందన్నమాట, బాగా తేజో ఉంది, ఒకసారి ముసలిది అవుతుంది, ఒకసారి రోగగ్రస్త స్థితిలో ఉంటుంది, ఒకసారి దిగులు స్థితిలో ఉంటుంది. శరీరం రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పండు చూస్తాం కదా, పండు ఎగ్జాంపుల్ మనం పండు తీసుకోండి, మొదటి చిన్న మొగ్గు ఉంటుంది. మనం మన శరీరాన్ని మనం గమనించలేము, ఎందుకంటే మనం దీని లోపల ఉన్నాం. అది చిన్నగా మాయ అనేది ఎంత శక్తివంతమైంది, గమనించడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పండ్ల సీజన్లో మనం చూడొచ్చు అనమాట. చాలా మంది కొంచెం గ్రీడీగా ఉండేవాళ్ళు, ఓపెన్గా చెప్పాలంటే అత్యాశ ఉండేవాళ్ళు ఏం చేస్తే మామిడి పండ్లు తీసి కబోర్డ్లో పెడతారనమాట. అవి మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. అది చిన్న మొదట పువ్వుగా వస్తుంది, తర్వాత చిన్న మొగ్గగా మారుతుంది, దాని తర్వాత కాయ అవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది కొంచెం తేరుతుంది అనమాట, తర్వాత పండు అవుతుంది, భలే ఉంటుంది అనమాట. అంతదాకా బాగానే ఉంటుంది, అట్లా వదిలేస్తే ఏమవుతుంది, అది చిన్నగా నల్లగా చిన్నగా దానిపైన ఏమవుతాయి అంటే, నాకు కూడా ఎక్స్పీరియన్స్ అనమాట, నేను అట్లా పెట్టుకున్నాను కాబట్టి చిన్నగా నల్లగా ఏర్పడతాయి అనమాట. అక్కడ ఏర్పడిన తర్వాత చిన్నగా కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. కొన్ని రోజులకి ఏమవుతుంది, అది ఎంతో బాగా తీగ బంగారు వర్ణంలో పండు ఏమవుతుంది, చిన్నగా అది ఎంతో ఆస్వాదనమైంది తినేదానికి, ఆ బంగారు లాగా ఉంటుందన్నమాట, చాలా టేస్టీ పండు అనమాట. అట్లా వదిలేస్తే ఏమవుతుంది, అది చిన్నగా నల్ల నల్ల మచ్చలు వచ్చి కుళ్ళిపోయి లాస్ట్కి చివరికి పురుగులు కూడా పడిపోతాయి. సేమ్ శరీరం కూడా, ఆ మామిడి పండుగే కాదు మన బాడీ కూడా అంతే. అయితే ఆ యొక్క పండులో ఉన్నటువంటి ఆత్మ అది ప్యూర్ స్టేజెస్, ఆ యొక్క స్థాయిలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా దీని లోపల ఉన్నటువంటి ఆత్మ దానికేం లేదనమాట. ఆత్మ వెరీ ప్యూర్, వెరీ ప్యూర్. దీని లోపల మనం బంధించబడి ఉన్నాం, దీని లోపల ఉన్నాం మనం, పంచ విధాలటువంటి వాయువుల చేత బంధించబడి ఉన్నాం. ఈ పండు ఏ విధంగా రకరకాల స్థితులు మారుతూ ఉంటుందో అది శాశ్వతం కాదు, ఏ స్థితి అయినా శాశ్వతం కాదు. అదేవిధంగా శరీరం కూడా మధ్యలో ఈ పండు లాస్ట్ వరకు ఉంటుందని నమ్మకం లేదు. ఒక చెట్టుకి పండు వచ్చిందనుకో అది కాయ కాస్తుంది, మధ్యలో గాలి వనచ్చి కొట్టుకొని పోవచ్చు, అది పడిపోయేసి పోవచ్చు. ఒక పండు ఒక చెట్టుకు లభించిందంటే గనా అది మాగిపోయి పండు అయిందాక ఉందని నమ్మకం లేదు. మధ్యలో వర్షాలు వస్తాయి, గాలులు వస్తాయి, కింద పడిపోయి పోతాడు, పురుగులు పడిపోతాయి. ఆ విధంగా శరీరం మొత్తం, జీవితం మొత్తం మనం పండైపోయి మళ్ళీ వృద్ధుడు అవుతాను కూడా నమ్మకం లేదు. మధ్యలో కూడా ఎట్లా వర్షం గాలి వచ్చినట్లు మృత్యువు అనేది వచ్చేస్తుంది. కాబట్టి మన శరీరాన్ని నమ్ముకోకూడదు, ఈ శరీరంతో మన గర్వాన్ని చెందకూడదు. శరీరం మనం కాదు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ చైతన్యాన్ని మొదట అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే శరీరం కాదు మనం తెలుసుకోవాలి. అదంత సులువు కాదు, ఎందుకంటే కొన్ని లక్షల జన్మల నుంచి అహంకారం అనేది కూడా ఒక మెటీరియల్ ఎలిమెంట్. అది ఏమిది, వాట్ ఇస్ ద శ్లోక, భూమిరపో నలవాయువు కమ్ మనోబుద్ధి రేవచ అహంకారం ఇది భిన్నా ప్రకృతి రసద, భిన్నా ప్రకృతి, అది ఈ ప్రకృతి కాదు భిన్నా ప్రకృతి. గాహ్యమైనటువంటి శరీరం వచ్చి భూమి అగ్ని జలము వాయువుతో తయారు చేయబడింది. మనస్సు బుద్ధి అహంకారం అనేది సూక్ష్మమైనటువంటి ఎలిమెంట్స్. అవి వీటిని వేరే పద్ధతిలో మనం జయించలేం. మన మనసు దాకా పోవచ్చు, మనం ఇప్పుడు మనసు గురించి మాట్లాడదాం, ఎక్కువ మనసు కంట్రోల్, దానికంటే సూక్ష్మమైంది బుద్ధి, బుద్ధి కంటే సూక్ష్మమైంది అహంకారం, చాలా సూక్ష్మమైన అసలు దాన్ని తెలుసుకునేది కష్టం అనమాట. దానికంటే సూక్ష్మమైంది ఆత్మ. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని శ్రవణ చిత్త, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నామాన్ని జపిస్తామో అది అన్నిటికీ బియాండ్ వెళ్ళిపోతున్నాడు మనసుకు బుద్ధి అహంకారానికి. అందుకే చైతన్య మహా చెప్తున్నాడు, నేను బ్రాహ్మణ్ణి కాదు, నేను క్షత్రియుని కాదు, నేను గృహస్థ కాదు, నేను సన్యాసి కాదు, నేను వానప్రస్థ కాదు, నేను ఎవరిని, కృష్ణ పాదల యొక్క దాసాను, గోపీజన దాస పాద దాసాను దాసాను దాస అని చెప్తున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఆయన మనకి డైరెక్షన్ ఇస్తున్నాడు. నేను బ్రహ్మచారిని, నేను సన్యాసి, నేను గృహస్థని అనుకోండి చెప్పడం లేదు, నేను ఆత్మని అని చెప్పి చెప్తున్నాడు. నేను ఈ యొక్క గోపిక లేక దాసాని యొక్క దాస ఈ విధంగా ఏం చెప్తున్నాడు ఎవరు, కులశేఖరాల వారు, గ్రేట్ ఆచార్య. శ్రీ సాంప్రదాయంలో మనం ఏ టెంపుల్స్కి వెళ్ళా గానీ శ్రీవైష్ణవ టెంపుల్లో కులశేఖర పడి ఉంటుందన్నమాట. ఆయన కోరుకున్నాడు, చేతి కృష్ణుని కోరుకున్నాడు అనమాట. నేను నీ ఆయన రెండు కోరుకున్నాడనమాట బాలాజీ వెంకటేశ్వరుణ్ణి. ఏం కోరుకున్నా అంటే, ఒకటి 24 గంటలు నీ ముఖారం ఉందని దర్శిస్తూ ఉండాలని కోరుకున్నాడు. అదేవిధంగా నీ యొక్క భక్తులు వచ్చేటువంటి వాళ్ళ యొక్క పాదులు నాకు కావాలని చెప్పి కోరుకున్నాను. ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ పాదులంతా నాకు కావాలని. అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఆయనకు పడిగ ఇచ్చేశాడు. పడి అంటే డోరుకుంటుంది చూడు, ద్వారం ముందరం అంటారు కదా, కులశేఖర పడి అంటారు. అందుకే మనం ఏదైనా మందిరాలకు వెళ్తే కానీ విష్ణు ఆలయాలకి ఆ వాకిల్ని మనం తొక్కం, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి. ఆ భక్తుడు అక్కడ ఉంటాడనమాట. ఆయన చెప్తున్నాడు అనమాట, మృత్యు మృత్యు మృత్యు, ఆ శ్లోకం పూర్తిగా నాకు క్లియర్గా తెలియదు, అంటే నీ దాసుని యొక్క దాసుని యొక్క దాసుని యొక్క దాసుని అని చెప్పి చెప్తున్నాను. ఈ విధమైనటువంటి అవగాహన మనకు లేకపోతే కన ఇక్కడ అదే చెప్తుండేది, ఆత్మ అని మనం మొదట తెలుసుకోవాలి, అప్పుడు పరమాత్మ నుంచి అర్థమవుతుంది, భగవంతుని నుంచి అర్థమవుతుంది. అటువంటి చైతన్యంలో మనం చర్చించినట్టు ప్రతి ఒక్క జీవి ఆత్మ, శరీరం కాదు. శరీరం వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట మనం. శరీరాన్ని ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటే మనం ఉంటాము, శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటాం. మళ్ళీ వస్త్రాలు ధరించినచ్చు, వాసాంశ జీర్ణాన్ని మనం బాగుంటుంది షర్టు, మళ్ళీ తినిపోతే ఇంకొక తీసుకుంటాం. అదేవిధంగా శరీరం పనికి రాకపోతే ఇంకో శరీరం తీసుకుంటాం. అయితే ఎవరైతే ముకుందునికి సేవ చేస్తారో, కృష్ణునికి, వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన ఉంటే అవసరం లేదు, వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి చేరుకుంటారు, గోలోక బృందానికి చేరుకుంటారు. అక్కడ ఈ జన్మ మృతి జరావేది లేదు, భగవంతునితో శాశ్వతమైన సంబంధం అనేది ఉంటుందన్నమాట. సేవ చేసుకుంటూ ఉంటారు భగవంతుని, ఏదో ఒకటి రిలేషన్, అక్కడేమి యాక్టివిటీస్ లేకుండా లేదు. ఈ భౌతిక ప్రపంచము భగవంతుని యొక్క శక్తులు 1/4 వంతే, అంటే కాళ్ళు భాగం మాత్రమే భౌతిక ప్రపంచం, మొత్తం 75% మాత్రమే భౌతిక ప్రపంచం. ఆ 25% భౌతిక ప్రపంచమే అనంతమైంది మనం చూస్తే గనా. మొన్న ఒక ఆర్టికల్ చూశాను అనమాట నేను, ఇప్పుడు శాస్త్రజ్ఞులు కనుక్కుంటున్నారంట. అంటే వాళ్ళు దాంట్లో రాసింది ఏమంటే, దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్లానెట్ అది బుధ గ్రహానికి వెళ్ళడానికి 2 సంవత్సరాలు పడుతుందంట. దానికంటే ఇంకా చాలా దూరంలో ఉన్నాయంటే గ్రహాలంతా కూడా, వాటికి వెళ్ళాలంటే 2,000,000,000 సంవత్సరాలు పడుతుందంట. వీళ్ళకి వ్యామ నౌకల్లో, అంటే ఈ వాళ్ళు పంపిస్తారు కదా నౌకలు, వ్యామ నౌకలు అన్నమాట. అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా ఒకటి కనుక్కుంటారంట భవిష్యత్తులో, ఏమి ఇంకా వేగంగా వెళ్ళేటువంటి వ్యామ నౌకల్ని. అంటే వాళ్ళు ఎంతో శక్తివంతమైనటువంటి వ్యామ నౌకలు ఉన్నాయి ఇప్పుడు, 2 సెకండ్లు 2 కిలోమీటర్లు బయట ఉన్న వ్యామ నౌకల్లో వెళ్ళినా కానీ 100,000 సంవత్సరాలు పడుతుంది కొన్ని గ్రహాలు చేరడానికి. అంటే ఎంత దూరంలో ఉన్నాయి ఊండిపోయి లెక్కేసుకోండి మీరు, చాలా దూరంలో ఉన్నాయన్నమాట ఈ గ్రహాలు. ఇదంతా కూడా భగవంతుని యొక్క 25% ఆయన ఎనర్జీ, చాలా అనంతమైనటువంటి విశ్వాలంతా ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో. ఆయన యొక్క శక్తిలో 25% మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచంలో 75% శక్తి ఉందన్నమాట భగవంతుని యొక్క అంతా కూడా. అది ఎంత పెద్ద ఎంత విశాలమైనది ఊహించుకో. ఇది ఇప్పుడు ఒక నగరంలో పెద్ద మహానగరం ఉంటుంది, ఆ నగరంలో జైలు ఉంటుంది. జైలు అనేది చాలా పెద్దదా నగరం అనేది పెద్దదా? నగరం చాలా పెద్దది, జైలు కంటే కూడా నగరం అనేది చాలా పెద్దది. అట్లా నిజమైనటువంటి ప్రపంచం, నిజమైనటువంటి జీవితం ఇక్కడ లేదు. నిజమైనటువంటి ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం, ఇది ఒక నగరంలో ఒక జైలు మాదిరి అనమాట. ఈ ప్రపంచం మొత్తం కూడా నిజమైన ప్రపంచం ఇక్కడ లేదనమాట. నిజమైనటువంటిదంతా కూడా వ్యక్తావ్యక్త సనాతనం, అదే ఆధ్యాత్మిక ప్రపంచం అనమాట. అది అక్కడ ఉంది నిజమైన ప్రపంచం, ఇక్కడంతా కూడా చీకటి. యాక్చువల్లీ సూర్యుడు చంద్రుడు లేకపోతే చీకటే, ఇక్కడ నిజమైనటువంటి వెలుగు అనేది లేదు. సూర్యుడు చంద్రుడు లేదనుకో చీకటి. అక్కడ దివ్యమైనటువంటి స్పిరిచువల్ వల్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో అది, దానికి అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, అది ఎప్పుడు స్వయం తేజస్సు, స్వయం ప్రకాశకం అనమాట. కాబట్టి అది నిజమైనటువంటి, ఎవరైతే భగవంతునికి శరణాగతి పొందుతారో ముకుందునికి, వాళ్ళు మాత్రమే అక్కడికి చేరగలరు, వేరే వాళ్ళు చేరలేరు. అందుకనే ఇక్కడ ఋషులు చెప్తున్నారు, నారదముని చెప్తున్నాడు, ఈ ఋషులు ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారంటే వాళ్ళు, నువ్వు ఈ ఋషుల యొక్క రుణాన్ని, తర్వాత పితృల యొక్క రుణాన్ని, దేవతల యొక్క రుణాన్ని తీసుకున్నావా అని చెప్పి అడుగుతున్నారనమాట. మళ్ళీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, లేదు లేదు నీకు అది అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే నీ కృష్ణుడే నీకు దేవదేవుడే నీకు పుత్రుడిగా ఉన్నప్పుడు నీకు అవసరం లేదు. ఇంతకుముందు శ్లోకం ప్రకారము ఈ దేవతల యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, యజ్ఞాల ద్వారా, తర్వాత పితృల యొక్క రుణాన్ని సంతానం ద్వారా, ఋషుల యొక్క రుణాన్ని బ్రహ్మచారం ద్వారా తీర్చుకోవాలని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అయితే ఎవరైతే కృష్ణునికి శరణాగతి పొందుతారో వాళ్ళకి ఎటువంటి రుణం అనేది లేదు, వాళ్ళు ఎవరికి రుణాన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన దేవదేవుడు, ప్రతి ఒక్క జీవి భగవంతుని యొక్క అంశం. ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ భగవదాంశులు కనుక ప్రతి ఒక్క జీవులు, అన్ని రకాల జీవులు భగవంతుని యొక్క అంశమే. కాబట్టి కృష్ణునికి సేవ చేస్తే ఇంకెవరికి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏ దేవతలకు కానీ మనం సేవ చేయాల్సిందే అవసరం. చెట్టు మొదటికి నీళ్లు పోస్తే చెట్టు కొమ్మలకి పెమ్మలకి మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. కడుపుకి ఆహారం ఇస్తే శరీరంలో ఉన్నటువంటి విరి భాగాలకి మనము ఆహారం లేదు. అట్లా కృష్ణుని కానీ సేవ చేసినట్లయితే ఈ దేవతలకు కానీ ఋషులు కానీ, ఎందుకంటే జీవులకు రుణపడి ఉన్నాం మనం, ఒకరికే కాదు తల్లిదండ్రులకి రుణపడి ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చి మనకి పోషిస్తారు కాబట్టి. ఇంకా దేవతలకి రుణపడి ఉన్నాము, ఎందుకంటే దేవతలు మనకు గాలి ఇస్తున్నారు, అగ్నిని ఇస్తున్నారు, వర్షాలను ఇస్తున్నారు, అన్ని భూమాత అన్ని ఇస్తాను మాకు, మనకి భూమి అన్ని ఇస్తాను కదా. ఎందుకు భూమిని తల్లి అంటున్నామంటే ఆత్మమాత గురువు పత్ని, బ్రాహ్మణి రాజపత్నిక, దేనూర్ దాతి తదా పృష్ణి సప్తాతో మాతర స్మరత్. వీళ్ళంతా తల్లులంట. ఎవరు? ఆత్మ మాత అంటే మనకు తల్లినిచ్చినటువంటి, జన్మనిచ్చినటువంటి తల్లి, గురుపత్ని, బ్రాహ్మణి, బ్రాహ్మణి యొక్క పత్ని, రాజపత్ని, ఆవు, దాతి, భూమాత. భూమి వీళ్ళందరూ మనకి ఇస్తారు. మనం వీళ్ళందరి ద్వారా బతికాం. మనం వీళ్ళెవరు లేకపోతే మనం అందరి సహకారంతోనే మనం జీవిస్తున్నాం. ఒక అమ్మ కాదు, వీళ్ళంతా అమ్మలు అనమాట. వీళ్ళందరి సహకారంతో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామన్నమాట. వీళ్ళెవరు లేకపోయినా కష్టమే నిజమైనటువంటి మానవునికి. కాబట్టి వీళ్ళందరికీ రుణపడి ఉన్నాం మనం. భూమాతకు రుణపడి ఉన్నాం. భూమి మీద నిలబడుకొని ఉన్నాం కదా. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటే భూమి మీద 90 సంవత్సరాలు నిలబడుకొని ఉన్నాం మనం. అక్కడ రుణం ఉంది కదా. మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినప్పుడు తింటానే ఉంటాము. ఆ జీవులకి పండ్లు, మామిడి పండ్లు తింటున్నాం కదా. ఆ చెట్టుకి రుణం లేదా? ఉంది. అంటే భక్తులు అంటే విష్ణువుకి, కృష్ణుడికి నైవేద్యం చేసి తీసుకుంటారనుకో, మనకైతే ఎక్స్క్యూజ్ ఉంది. బయట పండ్లు తీసుకుంటున్నాం, జీవులకి ఆహారం తింటున్నాం, ధాన్యాన్ని తింటున్నాం, జీవులకు రుణపడి ఉన్నాం, దేవతలు అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నారు, వాళ్ళకి రుణపడి ఉన్నాం. తర్వాత ఋషులు మనకంతా జ్ఞానాన్ని ఇచ్చారు, వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఇట్లా రుణాన్ని తీర్చుకోవాలంటే ఎప్పుడు నువ్వు తీర్చేది? అందరికీ రుణం తీర్చాలి. ఇప్పుడు బాధ్యత తీర్చాలి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు బ్రహ్మచారులంతా కూడా అందరికీ రుణం తీర్చాలి. వీలవుతుందా? వీలు కాదది. జీవులకు తీర్చాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కొన్ని లక్షల జీవులు తినేస్తావు నువ్వు ఆహారాన్ని. అన్న రూపంలో, పండ్ల రూపంలో, కూరగాయల రూపంలో తింటూ ఉంటావు. తర్వాత ఈ యొక్క దేవతలకి, ఋషులకి, జీవులకి, అందరికీ తీర్చాలన్నమాట. అది వీలు కాదు. అది చాలా కష్టం. అందుకనే దేవర్షి భూతాతిత్రుణాం నకింకరోనాయ మృనిచ రాజన్ సర్వాత్మనాయం శరణం శరణ్యం గతో ముకుంద పరిహత్తి కృత్యం. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో రాజా సకలములకు లౌకిక కర్తవ్యములను త్యజించి సర్వులకు ఆశ్రమేయడి ముకుందిని పాదపక్తులను పూర్తిగా ఆశ్రయించిన వాడు దేవతలకు, ఋషులకు, సాధారణ జీవులకు, బంధువులకు, మిత్రులకు, మానవులకు, పితృదేవులకు రుణపడి ఉండడు. అవసరం కృష్ణుడికి శరణాగతి పొందితే చాలని. కృష్ణుడికి ఇక్కడ నివేదన పెట్టినట్లయితే గన ఆహారాన్ని, అది సర్వజీవులకు ఆహారాన్ని ఇస్తుందన్నమాట. మనకు తిరుమలలో చాలా మంది అనుకుంటారు అన్నమాట, ఎందుకు వీళ్ళు ఇంత డబ్బులు పెట్టి ఉత్సవాలు చేస్తారు, అక్కడ భగవంతునికి అభిషేకం చేస్తారు. మనం కూడా చేస్తాం ఇక్కడ. అక్కడ భగవంతునికి మంచి అభిషేకం చేస్తే గనక సర్వజీవులకి అది ఆహారాన్ని, శుభాన్ని కలగజేస్తుంది అనమాట. వర్షాధారాన్ని ఇస్తుందండి, వర్షాన్ని ఇస్తుందండి. అక్కడ ఉత్సవాలు బాగా చేస్తే ఇక్కడ అన్ని కూడా. ఇక్కడ హరినామ సంకీర్తన బాగా చేస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఇది చైతన్య మహాప్రభు చెప్తున్నాడు అల్టిమేట్ రిలీజియస్ యాక్టివిటీ. ఇది అన్నిటికంటే పరమోత్కృష్టమైనటువంటి ధర్మం వచ్చి భగవంతుని యొక్క సంకీర్తన యజ్ఞం చేయడం. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు హరినామ సంకీర్తనం చేయడం అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అనమాట, రిలీజియన్ అనమాట, సిద్ధాంతం అనమాట కలియుగంలో. కాబట్టి ఎవరైతే భక్తులు ఇక్కడ హరినామ సంకీర్తనం చేస్తే అన్ని జీవులకు శుభం కలుగుతుంది. అల్టిమేట్ శుభం అంటే అన్ని జీవులు కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం, అది అందరి అన్నిటికంటే శుభం అనమాట. సర్వోత్కృష్టమైన శుభకార్యం వచ్చి ఈ ఉపదేశ భక్తి సమృద్ధి రూపకోసం చెప్తున్నాడు. ఈ భక్తి యొక్క క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషనల్ సర్వీస్లో చెప్తున్నాడు అనమాట. లక్షణాలు, భక్తి యొక్క లక్షణాలు. దాంట్లో సర్వశుభప్రదం అంట భక్తి అనేది. సర్వశుభప్రదం అంటే అందరికీ శుభం. కొన్నిసార్లు ఏమవుతుందంటే భౌతికంగా ఏదైనా శుభం అంటే మనకు ఇప్పుడు చాలా మంది అనుకుంటారు శుభం వాళ్ళ కుటుంబానికి శుభం ఉండొచ్చు, ఇంకోరికి అది అశుభం కావచ్చు. ఒకరు లాటరీ తగులుతున్నాడు అతనికి శుభము, ఇంకోనికి అది కొన్ని వందల మందికి అశుభం అది. అయితే ఈ భక్తి అనేది అట్లా కాదు, అది సర్వశుభప్రదం. అందరికీ శుభమే అది, అన్ని జీవులకు, మనుషులకే కాదు సకల జీవరాశులకు శుభం అన్నమాట. ఎందుకంటే కృష్ణుడితో సంబంధం అనేది ఏర్పడుతుంది. జన్మమూర్తి జరావాది నుంచి వాళ్ళు బయటపడుతుంది. సర్వశుభప్రదం భగవంతుని యొక్క నామ సంకీర్తన. దీన్ని మనం ఇక్కడ చైతన్య మహాప్రభు దాన్ని ఇస్తున్నాం అనమాట. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి ఉంది ఇక్కడ హరినామ సంకీర్తనం చేస్తే గన అది సర్వ జీవులకి శుభాన్ని చేకూరుతుందన్నమాట. భగవంతుని యొక్క ఉత్సవాలు జరపడము, భగవంతుని నివేదన చేయడము, భగవంతుని యొక్క భాగవతాన్ని చర్చించడము, భగవంతుని లీలలు చర్చించడం, ఇవంతా కూడా సర్వశుభప్రదం, సర్వజీవులకి శుభాన్ని చేకూరుస్తాయన్నమాట. కాబట్టి భక్తులు ఎవరైతే ఈ భక్తియుక్త సేవలో ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. మనం ఎందుకు చర్చించినట్లే వాళ్ళు భగవంతుని చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు అనమాట. ఇంత సర్వోత్కృష్టమైనటువంటి భక్తియుక్త సేవ అనేది మనకు లభించింది. దాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకొని ఇంకా ఇతరులకు కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నం, భక్తి వీళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా ఇక్కడ మన ఋషులు చెప్పినట్లు, నారదమని చెప్పినట్లు, ఎవరైతే కృష్ణునికి పూర్తిగా శరణాగతి పొంది ముకుందునికి సేవ చేస్తుంటారో వాళ్ళు అన్ని రుణాలు తీర్చినట్లే వాళ్ళకి శుభం కలుగుతుంది. వాళ్ళు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళు సహాయం చేసినటువంటి జీవులకి అందరికి కూడా కృష్ణుల ద్వారా వాళ్ళకి కృప లభిస్తుంది అన్నమాట. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న అంటే ఒక ప్రశ్న అడగచ్చు, 5 మినిట్స్ ఉన్నాయి.